महात्म्यं कृष्णं नारायणं वंदे कृष्णं वंदे व्रजप्रियं कृष्णं द्वैपायनं वंदे कृष्णं वंदे प्रधासुतं कृष्णं नारायणं वंदे कृष्णं वंदे व्रजप्रियं कृष्णं द्वैपायनं वंदे कृष्णं वंदे प्रधासुतं कृष्णं नारायणं वंदे कृष्णं वंदे व्रजप्रियं कृष्णं द्वैपायनं वंदे कृष्णं वंदे प्रधासुतम् अथ प्रथमोऽध्यायः सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः यं प्रव्रजन्त मनुपेतमपेतकृत्यम् द्वैपायनो विरहकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवोभिनेदुः तम् सर्वभूतहृदयम् मुनिमानतोऽस्मि नैमिषेषूतमासीनम् अभिवाद्य महामतिम् कथामृत रसास्वादकुशलः शौनकोऽब्रवीत् ఇక మొత్తము భాగవతంలో నాలుగు స్థితులు ఉన్నాయి మనిషికి. నారాయణ స్థితి, వ్రజప్రియ స్థితి, ద్వైపాయన స్థితి, పృథాసుతం పృథ్వీపుత్రుల స్థితి. ఇప్పుడు మనమందరం కూడా పృథ్వీపుత్రుల స్థితిలో ఉన్నాం. పృథాసుతం అంటే ఈ భౌతిక శరీరం గురించి మాత్రమే ఆలోచన. ఆ ఆలోచనలు కూడా మీ జ్ఞానానికి సంబంధించి జీవించటం చేతకానటువంటి బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నాం. ఏది మంచిదో తెలిసినా చెయ్యం. మంచిదని తెలుసు, అంతే. ధ్యానం చేసుకోవటం మంచిది అని తెలుసు, ధ్యానానికి కూర్చోగానే కదిలిపోతాం. జపం చేసుకోవటం మంచిది, చెయ్యం. చదువుకోవటం మంచిది, చెయ్యం. కానీ తర్వాత ఏం చేస్తాం? జపం చేసుకోవటానికి కూర్చుందాం అనుకుంటాం, పని పాట ఇంకోటి ఏం లేదు అనుకుందాం. కూర్చోగానే కూర్చోవాలనిపించదు, లేచిపోతాం. లేచిపోయి ఏం చేస్తాం? టీవీ ఆన్ చేస్తాం. అంటే పృథాశ్రుతంలో కూడా చాలా నీచమైనటువంటి స్థితి. అంటే నీచము అయినటువంటి స్థితి అంటే మనం వెళ్ళదలుచుకున్న స్థితితో చూస్తే నీచమైంది, లేకపోతే మంచిదే అది. మంచితే ఏది నీచమైన స్థితి మాత్రం ఏది కాదు, అది గుర్తుంచుకోండి. ఒకటో క్లాస్ వాడు రెండో క్లాస్కి వెళ్ళకపోతే అది నీచం. ఐదో క్లాస్ వాడు ఆరో క్లాస్కి వెళ్ళకపోతే తప్పు. పదో క్లాస్ వాడు ఇంటర్మీడియట్కి వెళ్ళకపోవటం తప్పు. మానవ జన్మ ఎత్తినటువంటి వాడు దేవతా స్థితికి వెళ్ళలేకపోవటం తప్పు. అందుకు తప్పు అలా ఉంటే ఏమవుతుందంటే ఏమీ అవదు, ఎవరికి ఏమీ అవదు, ఏ ప్రమాదము రాదు. అది పాపము కాదు పుణ్యము కాదు, అది గుర్తుంచుకోవడం చేత ఇదంతా మీరు చేయలేకపోతే తప్ప అని అదొక పెద్ద బరువు నెత్తి మీద పెట్టుకుని వెళ్ళకండి. మీరు ఎలా ఉన్నారో అది కరెక్టే, అందులో తప్పేం లేదు. అది కానీ మనలో ఇటువంటి మార్పులు రావాలి. జగద్గురు స్థాయి శ్రీకృష్ణుడు స్థాయి వరకు మనం జీవించగలము. మనలో ప్రతి ఒక్కడు, ఒక శ్రీకృష్ణుడే కాదు ప్రతి ఒక్కడు, మానవ శరీరధారి అయినటువంటి ప్రతి ఒక్కడు కూడా ఖచ్చితంగా ఆ స్థాయికి వెళ్ళగలడు. ఎలా వెళ్ళగలడు అంటే దానికి చదివినటువంటి, దానికి చదవవలసినటువంటి, దానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మనము తెచ్చుకోగలిగితే. అర్థం కదా? అంచేత ఈ నాలుగు స్థితుల జ్ఞానం మనకి రావాలి అన్నది ఈ శ్లోకం చెప్తుంది. అది మర్చిపోకండి, అది బేసిస్, అది ఫార్ములా. అదే కృష్ణం నారాయణం వందే, కృష్ణం వందే వ్రజప్రియం, కృష్ణం ద్వైపాయనం వందే, కృష్ణం వందే పృథాసుతం అని మనం మొదటి అధ్యాయం చదువుకున్నాం. మొదటి అధ్యాయంలో నారదుడు భక్తిని కలుసుకుంటాడు. ఎక్కడో ఏదో యుగంలో నారదుడు భక్తిని కలుసుకుంటే మనకేం లాభం లే. మన శరీరాల్లో ఉన్నటువంటి నారద మహర్షి మన శరీరంలో ఉన్నటువంటి భక్తిని కలవాలి, అది జరగవలసింది. ఇది జరగటానికి ఏ విధమైనటువంటి బేసిస్ వస్తుంది అని చెప్తే ఏడో శ్లోకము ఎనిమిదో శ్లోకము మిమ్మల్ని గుర్తు చేసుకోమన్నాను. శ్రేయసాం మొదటి అధ్యాయంలో శ్రేయసాం యద్ భవేత్ శ్రేయ పావనానాంచ పావనం కృష్ణ ప్రాప్తికరం శశ్వత్ సాధనం తద్వదాధునా. కృష్ణ చైతన్యం గురించి అంటే పృథ్వీ గ్రహంలో మానవ శరీరధారులైన వాళ్ళు ఏ సర్వోచ్చమైనటువంటి స్థితికి చేరగలరో ఆ స్థితికి నేను ఇప్పుడే వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. అధునా నౌ తక్షణమే, రేపు చేస్తామంటే ఏం జరగదు. రేపు అలవాట్లు మార్చుకుంటాం, రేపటి నుంచి మొదలెడతామంటే మీకు అనుభవంలోనే ఉంది కదా, ఇది ఎప్పటికీ రాదు. ఎప్పుడు కూడా తక్షణం చేస్తాం అనేటువంటి మానసిక స్థితి తెచ్చుకోవాలి. రెండోది ఏం చెప్తున్నాడు, ఇందుక మానసిక స్థితి తెచ్చుకోవాలి. ఈ భాగవత మహత్యము లాంటి పుస్తకాలు చదివితే చింతామణి లోకసుఖం సురద్రుహు స్వర్గ సంపద ప్రయచ్చతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. యోగులకు కూడా దుర్లభమైనటువంటి ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇంజనీరింగ్ చదువుతాడు, డాక్టర్ చదువుతాడు, మెడిసిన్ చదువుతాడు, వారిది ఉన్నటువంటి జ్ఞానాలు డిగ్రీలు అన్ని వాడు చదివేసుకుంటాడు. చదివేసుకున్న ఎడ్యుకేషన్ మినిస్టర్ కృప వాడికి లేదు, ఉద్యోగం రాదుగా, తెలుసు కదా అదంతా మనకి. అంచేత నువ్వు ఎంత చదివినా ఏది చేసినా యోగ సాధన చేసుకున్నా తపస్సులు చేసుకున్నా వైద్యం చేసుకున్నా అవి చేసుకున్నా మనకి ఆ కృష్ణుడి యొక్క అనుగ్రహం ఉంటే యోగులు కూడా పొందలేని స్థితికి వచ్చేస్తాం. ఎడ్యుకేషన్ మినిస్టర్కి నచ్చితే 55% యూజీసీలో ఎంఎస్సీ మార్క్స్ ఉండాలి కనుక యూనివర్సిటీ లెక్చర్ పోస్ట్ అది నీకు వచ్చేస్తుంది. నువ్వు నోబెల్ ప్రైజ్ ఉంది అది ఉంది నేను చాలా గొప్పవాడిని అన్నా నీకు రాదు. మా బెనారస్ హిందూ యూనివర్సిటీలోనే ఒక సంఘటన జరిగింది, ఖురానా హర్గోవింద్ ఖురానా పేరు మీరు చాలా మంది విని ఉంటారు. జీన్స్ కనిపెట్టినందుకు భారతీయుడైనా అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. అతను నేను ఎంఎస్సీ చదువుతున్నప్పుడు బెనారస్ హిందూ యూనివర్సిటీకి బయో కెమిస్ట్రీకి లెక్చరర్ పోస్ట్కి అప్లై చేశాడు. ఇవ్వలేదు, అతను అదృష్టం ఇచ్చుంటే అక్కడే ఉండేవాడు. అంచేత మీరు ఇది కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. నవ్వుతానికి హాస్యానికి చెప్పటంలే, నేను చాలా అవకాశాలు మనం మిస్ అయిపోతాం, అప్పుడు చాలా బాధపడతాం. బెనారస్ హిందూ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ నేను అప్లై చేశాను నాకు రాలేదు అని గ్యారంటీగా ఖురానా గారు బాధపడి ఉంటారు. అప్పుడు ఇంకా అతని మొదల్లో ఉన్నాడు ఆయన తన యొక్క సైంటిఫిక్ కెరీర్లో. దొరకలేదు, ఇంకా విసిగెత్తిపోయింది భారతదేశంలో. భక్తి కూడా మధ్యలో చెప్తుంది కదా నేను విదేశాలకు పోతానని బెదిరిస్తుంది కదా, అలాగే ఆయన విదేశాలకు వెళ్ళాడు. వెళ్ళాక ఇప్పటికీ అంచేత చింతామణి లోకసుఖం సురద్రు స్వర్గ సంపద ప్రేచ్ఛతి గురు ప్రీతో వైకుంఠం యోగి దుర్లభం. ఈ భాగవతం చదివితే వచ్చేటటువంటి లాభం ఏంటి అంటే ప్రకృతిలో పరిణామ క్రమం అంటూ ఒక క్రమం ఉంది. ఖనిజముల నుంచి వృక్షాలకి, వృక్షాల నుంచి జంతువులుగా, జంతువుల నుంచి మనిషిగా. కానీ జంతువుల నుంచి మనిషిగా అనేటటువంటి మాట మనం మాట్లాడుతున్నప్పుడు మనిషి కూడా జంతు స్థాయి వాడే అనేది గుర్తుంచుకోవాలి. కానీ తేడా ఎక్కడొస్తుంది, చదువు రాని వాడికి పిహెచ్డీ చేసిన వాడికి ఉన్న తేడా. వీడు మనిషే వాడు మనిషే, కానీ మానసిక స్థితిలో ఎంత తేడా ఉంది. అదేవిధంగా జంతువు యొక్క మానసిక స్థితిలో మనిషి యొక్క మానసిక స్థితిలో చాలా అద్భుతమైనటువంటి తేడా ఉంది. ఏమిటి ఆ తేడా ఉంది మీరు చెప్పగలరా మనిషికి జంతువులకి? ఇంకా ఆలోచన జంతువులకి లేదు అని మనం అనలేం. అంటే మనంత గొప్పగా లేదనుకోండి, అది కరెక్టా జవాబే. ఆలోచన కూడా మాట్లాడటం, మాట్లాడటం కూడా చాలా ప్లస్ పాయింట్ ఏంటంటే మనిషికి ఇతరులకి ఆ సాధన అది చెయ్యకుండా వాడికి ఆ జ్ఞానము మాటల ద్వారా అందించేయచ్చు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నిన్న వ్యోమ వాక్ ఆకాశవాణి నారదుడికి వినిపించింది అని చెప్పటంలో ఆకాశతత్వానికి చాలా అద్భుతమైనటువంటి లక్షణం ఏంటి అంటే మాట. మాట ఆకాశతత్వం నుండి రాదు. ఈ మాట యొక్క గొప్పతనం ఏంటి అంటే మీరేమీ చేయకుండానే చేసిన ఫలితాలు పొందవచ్చు. డాల్టన్, న్యూటన్, సైంటిస్టులు, ఈ ఇంజనీర్స్, ఈ డాక్టర్స్, ఈ రక్త ప్రసరణ, ఇవంతా ఎంత జ్ఞానం అందరూ కనిపెట్టారు. కానీ మీరు ఏ సాధన చేయకలే వెళ్ళి కూర్చుంటే కాలేజీలో డెస్క్ అది వేసుకుని ఎదురకుండా ఒకడు ఏం చేస్తూ ఉంటాడు, మాట్లాడుతుంటే మీరు డాక్టర్లు అయిపోతున్నారు, మీరు ఇంజనీర్లు అయిపోతున్నారు, మరి మీరు ఎందుకు కృష్ణులు అవ్వలేరు? అర్థమవుతుందా? మీరు అదే అర్థం చేసుకోవాలి. లేకపోతే భాగవత మహత్యం మీరు ఎంత చదివినా అందులో చెప్పబడినటువంటి మీకు ఆచరణలో రాలేదనుకోండి. ఒకడు డాక్టర్ చేశాక యాక్టర్ అయ్యాడు, ఇంటర్వ్యూలో వాడు ఏమంటాడు, నేను డాక్టర్ని అవుదాం అనుకుని యాక్టర్. వాడు రెండూ అనుకోలేదు, అంత వేషాలు. వాడు డాక్టర్ అవుదాం అనుకోలేదు, వాడు యాక్టర్ అవుదాం అనుకోలేదు, అలా జరిగిపోయింది. కానీ వాడు చెప్తాడు కదా, యాక్టర్ అయ్యాక డాక్టర్ చదివిన చదువు వాడు ఉపయోగించుకోవటం లేదు కనుక వాడి దగ్గరికి ఎవడు మందులు ఇవ్వండి అని వెళ్ళడు. ఎందుకు వెళ్ళడు? ప్రాక్టీస్ చేయటం లేదు, ఆచరణ చేయటం లేదు. అంచేత ఈ శ్రీమద్ భాగవతాన్ని మీరు ఆచరణలో కనుక పెట్టగలిగితే, అదే అక్కడ ఉన్నటువంటి మాటలు వింటే వచ్చి విని వెళ్ళిపోయాం మాకు పుణ్యం వచ్చేస్తుంది అనుకోకండి, అది ఆచరణ చేయాలి. ఆచరణ చేస్తే ఏం చేయగలుగుతుందో ఈ శ్లోకం చెప్తోంది. చింతామణే లోకసుఖం, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ కోరికైనా కూడా అది ఇచ్చేయగలదు భౌతిక జగత్తులో. సురద్రు స్వర్గ సంపద, స్వర్గంలో అంటే పైలోకాలలో మానసిక స్థాయిలలో మీకు కావలసినవన్నీ కూడా కల్పవృక్షం ఇవ్వగలుగుతుంది. ప్రయచ్చరి గురుప్రీతో వైకుంఠం యోగి దుర్లభం, యోగులకు కూడా పొందలేనటువంటి అద్భుతమైనటువంటి స్థితిని ఈ భాగవతం మీకు ఇస్తుంది. దాని తర్వాత నారదుడు భూమి యొక్క గొప్పతనాన్ని, శరీరం యొక్క గొప్పతనాన్ని రెండు చూసుకుంటూ అంతా తిరుగుతాడు. చివరికి యమునా నది ఒడ్డున బృందావనంలో ఒక అందమైన యువతి తన ఇద్దరు ముసలి పిల్లలు మూర్ఛల్లి ఉంటే బాధపడుతూ ఉండే చూసి వెళ్తే, నేను భక్తిని, నేను యవనంలోనే ఉన్నాను. భక్తి అంటే కోరిక, కోరికలందరికీ యవనంలోనే ఉంది. 70 ఏళ్ల వాడికి కోరికలుంటాయి, 1వ క్లాస్ చదువుతున్న వాడికి కోరికలుంటాయి. ఆ కోరికల తీవ్రతలో మాత్రం ఎవరికి లోటు లేదు కదా. కానీ ఆ కోరిక పొందటానికి కావలసినటువంటి జ్ఞానము వైరాగ్యము ఉండదు. దానినే నేను ఈ కాలంలో గురుదేవులు అందించినటువంటి విషయాన్ని చెప్తున్నాను. నేను అంశదానము, సమయదానము, ప్రతిభాదానము, ఈ మూడు దానాలు భక్తి, జ్ఞాన, వైరాగ్యము. మీ ప్రతిభ మీకు దేని మీద ఇష్టం ఉంటుందో దాని మీద ఉపయోగించుకుంటారు. ప్రతిభ అంటే తెలుసు కదా, పాట పాడేవాడు కావచ్చు, డాన్స్ చేసేవాడు కావచ్చు, ఇంజనీర్ చదివినవాడు కావచ్చు, డాక్టర్ చదివిన, అది వాడి ప్రతిభ. కానీ ప్రతిభ దేనికోసం వినియోగించుకుంటున్నారు అందరూ? భక్తి కోసం. తప్పంటేనే, భక్తి లేకపోతే మనం ఇక్కడ కూర్చోలేం. ఇప్పుడు ఆకలిస్తూ ఉంటే నా మాటలు అవడం విన్ను, ముందు ఆకలిస్తూ ఉంటే నేను మీ మాట విన్ను, మీకు చెప్పాలి. అంచేత భక్తి కోసం ప్రయత్నించవద్దు అంటే లేదు, అది గుర్తుంచుకోవాలి. అదంతా అయిపోయాక ఏం చేయాలో చెప్తున్నాం. భక్తి అంటూ ఉన్నాకే ఏమైందో చెప్తున్నాను తప్ప, ఎవడైనా తిండి అడుగుతూ ఉంటే తిండి తినొద్దు అనొద్దు. అర్థమైందా? ముఖ్యంగా మిమ్మల్ని మీరు. అందుకే గురువులు ఎప్పుడు కూడా ఉపవాసం ఉంటావంటే ఉండనివ్వరు. ఇంచేత నువ్వు ఉపవాసం ఉంటావని మొదలెట్టిన దగ్గర నుంచి అది ఒకరోజు ముందు నుంచే నువ్వు అసలు గాభరా పడిపోతూ ఉంటావు. మామూలుగా అవుతే రోజులు గడిచిపోతూ ఉంటాయి, ఏమీ లేదు. ఉపవాసం ఉండేసరికల్లా ముందు రసం తాగుతావా, జ్యూస్ తాగుతావా, మిక్సర్ ఉందా, గ్రైండర్ ఉందా, గ్రైండర్ పనిచేస్తుందా లేదా, గ్రైండర్ బ్లేడ్లు ఉన్నాయా లేదా. అంచేత మీరు ఉపవాసం చేయబోయేసరికల్లా మనసు ఎక్కడికి వెళ్ళింది? అంచేత వద్దు మురుగు అన్నాడు. ఉపవాసం అంటే దగ్గర వసించటం అని కదా. అంచేత ఉపవాసం చేయటం అంటే మీరు ఏం చేయాలి? అసలు ఆ రోజు తిండి మీద యావ పోయి అసలు తిండి తినాలన్న సంగతి మర్చిపోవాలి. కానీ ఎప్పుడైతే ఉపవాసం తిండి తింటాము అయిందో మరి మీరు వదలాలి. మీకు ఆ ఇది తెలియాలి, అందుకు వద్దనేవాడు. యావ లేదు తిండి మీద, ఉపవాసం చేయమని అనక్కర్లే. నువ్వు స్పెషల్గా బొట్టు కాటిగా పెట్టివాడి చెప్పక్కర్లే నువ్వు ఉపవాసం చేయని. సాధారణంగా నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది, 7:30కి భోజనం చేసేసి ఆ కుటుంబం కాశీలో 8:30 అయ్యేసరికల్లా అందరూ గార్డెన్ ఎదురులో ఉండేవారు. వాళ్ళ అబ్బాయి వాళ్ళు నా స్నేహితులు చెప్తే మా నాన్నగారు కానీ మా అమ్మ కానీ వాళ్ళు అసలు నిద్ర కాచుకోలేరు రామకృష్ణ చేత కుదరదంటే వాళ్ళు 7:30కి భోంచేసేయాల్సిందే ఎట్టి పరిస్థితుల్లోనూ అన్నారు. సరే సంతోషిమా అని అప్పుడు సినిమా వచ్చింది, సూపర్ హిట్ పిక్చర్ అయింది అది. సంవత్సరాలు ఆడింది అక్కడ, మరి ఇక్కడికి వచ్చిందో లేదో నాకు తెలియదు. సరే వాళ్ళింటి వాళ్ళు మేము కూడా బయలుదేరి వెళ్ళాం. అంటే నేను వీళ్ళు దారిలో అడిగాను, నాయన మరి మీ వాళ్ళు 7:30కి నిద్రపోతారు కదా, మరి సినిమాలో నిద్రపోతారా అని. నిద్రపోలే వాళ్ళు, మెలకుగానే ఉన్నారు. చెప్పింది అర్థమైనా ఏంటో అంటే మీకు దేని మీదైనా ఇంట్రెస్ట్ ఉంటే నిద్రాహారాలు అక్కర్లే, అంచేత మీరు ఉపవాసాలు ఏకాదశి నాడు చెయ్యాలి అనుకుని దయచేసి చెయ్యొద్దు. సహజంగానే ఉపవాసం అయిపోతే మీకెవరో గుర్తు చేస్తారు, ఇప్పుడు మీరు పొద్దు నుంచి చేయలేదు తినలేదు అనుకో, అదో పెద్ద గొడవ. బై ఛాన్స్ వాళ్ళు ఉపవాసం చేసుకుని వాళ్ళు జపం చేసుకుంటూ కూర్చున్నా అనుకోండి, కుదిపేసి నువ్వు పొద్దున్నుంచి ఏమీ తినలేదు, పొద్దున్నుంచి అంటే ఏంటి, ఇంకా ఆవిడ లేచింది 7:30, 8 ఆవిడో ఆయనో మొహం కడుక్కున్నాను, అప్పుడే ఒకసారి ధ్యానానికి కూర్చున్నాను, ఇంకా లేచి కూడా 1/2 అవలే, పొద్దున్నుంచి ఏమి తిండియావో. అంచేత ఈ మానసిక స్థితి అర్థం చేసుకోండి అంతే తప్ప, మీరు రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకుని గందరగోళం పడితే భాగవతం అర్థం కాదు. సహజంగా మీరు ఆ స్థితికి వెళ్ళిపోతారు ఇది పూర్తి అయ్యేసరికి. ఇదంతా వింటూ 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 ఉండగా మీకే అది అలవాటైపోతుంది. ఇప్పుడు మీకు వేషాలంటూ అలవాటైతుంది కదా. అలాగా నెక్స్ట్ చాప్టర్లో భక్తిని దుఃఖాన్ని దూరం చేయడానికి ఎలా చేయాలని వేదాంతాలు, భగవద్గీతలు, ఇంకా రకరకాలైనటువంటి సాధనలన్నీ కూడా చేశాడు నారదుడు. కదల్లేదు, ఎవరు కదల్లేదు, ధ్యానము వైరాగ్యము అస్సలు కదల్లేదు. ఒకసారి కలిసిన మన లలితా శాస్త్ర పారాయణ ఎలా చేస్తాం అలా చేశాడు వాళ్ళు. ఎలా చేస్తాం, ఆవలింతలు. నాకు అసలు తలుచుకుంటేనే ఆయాసంగా ఉంది, మరి మీరు చేస్తున్నారు, మీరు మొదటేరా లలితా శాస్త్ర దీక్ష ఇంకా లేదా, ఇలా ఏం చేయటం లేదు కదా, చేసినా పర్వాలేదు, జరుగుతూ ఉంటే అన్ని కరెక్టే అవుతుంది, మనం చేసే తప్పులు కరెక్ట్ చేసుకుంటున్నాం అందుకంటే ఇంకేం లేదు. అంటే లలితా సహస్రనామం లాంటి అద్భుతమైనటువంటి సహస్రనామం చదువుతూ మీకు కళ్ళమ్మట నీళ్లు రాకుండా అయిపోయిందా అప్పుడే అనేటటువంటి భావన లేనంత వరకు అంతా వేషాలేనట్టనే. గురువు గారు రోజుకి 8 జపం చేసేవారు. చివరి రోజు శరీరం వదిలేసే రోజు జూన్ 2, 1990 కరెక్ట్ గా అర్ధరాత్రి 12 ధ్యానానికి జపానికి కూర్చున్నారు ఆయన. పంచకోశ సాధన అయిపోయింది అప్పటికంటే. అప్పటికి ఆయన శరీరం ఏ స్థితిలోకి వెళ్ళిందో యోగ సాధకులకి అసలు ఎవరికి అర్థం కాదు, ఇంకేంటే అంత అద్భుతమైనటువంటి సాధన ఎవడు చేయలే. అయినా చివరి రోజు శరీరం ఆ రోజు నేను వదిలేస్తున్నానని తెలిసాక కూడా వదిలేద్దాం అనుకున్నాక ఆయన గుర్తొచ్చిందట, ఇవాళ గాయత్రి మంత్రం జపం చేయలేదని. సరే చచ్చిపోతూ ఉంటే ఎందుకు చేయటం అని కదా, అసలు వెళ్ళిపోతున్నావు కదా ఇవాళ, ఎందుకు క్లాసే కొట్టేద్దామని అనుకుంటాం కదా, ఇవాళ ఊరు వెళ్తున్నాం ఇంకెలాగో రేపటి నుంచి వినం కదా అని చెప్పి ఇప్పటి నుంచే మానేద్దాం. రకరకాలైన మానసిక స్థితులు, పోనీ వింటూ వింటూ చివరి ముక్కైనా విని వెళ్దామని ఉండదు, రేపు ఊరు వెళ్తున్నాం కనుక ఇవాళ ఎగ్గొట్టేద్దాం. అలాగే ఆయన గాయత్రి మంత్రం ఎగ్గొట్టలేదు, కరెక్ట్ గా 12 కూర్చుని 8:05 ఆయన నిత్య సాధన 8 గాయత్రి మంత్ర జపం చేసుకున్న తర్వాత శరీరం వదిలేడు ఆయన. 80 ముసలాయన, అలిసిపోయినటువంటి ఆయన, 3,000 కంటే ఎక్కువ పుస్తకాలు రాసిన ఆయన. ఆయనతో మాట్లాడటానికి ఎంతమంది వస్తారో, ఎన్ని బాధ్యతలున్నా ఆయన మీద తెలుసు మీకు, కానీ మీకు ఏ బాధ్యతలు లేదు, మీకు సాధన చేయడానికి టైం లేదు. మనం అందుకని దానికి మనం ముద్దుగా దాన్ని ఏమని తెలుసుకుంటాం, వేషాలు. అందుకంటే ఏం లేదు, అంచేత వేషాలు లేకుండా ఆ ఆర్తి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏం చేసినా, ఇది వింటున్నా, జపం చేస్తున్నా, ఎప్పుడు చేస్తున్నా, మీరు దాన్ని ఎబ్బెట్టుగా చేస్తున్నారు, ఎప్పుడైపోతుందా అని చేస్తారు ఒక ఉత్సాహంతో. సినిమాకి చూడండి, పని కట్టుకుని ఎలా వెళ్తాం, మేకప్ అది ఆ చీకట్లో ఎవడ మంది చూస్తాడో నాకు తెలియదు, ఇంత చాలా జాగ్రత్తగా మేకప్ వెళ్తారు. పూజ చేయడానికి నో మేకప్స్, ఎలా ఉన్నా అలా వచ్చేస్తాం, కాదు, నీట్గా తయారయ్యండి. ఇట్ ఈజ్ భగవంతుడికి భక్తుడికి మధ్య అది ఒక అనుసంధానం జరిగేటటువంటిది. అది పూర్వకాలంలో మడి తడి అని పిచ్చిగా లాగి పారేశారని, ఆర్తి ఉంటే మడి తడి ఆటోమేటిక్ గా వస్తుంది, అర్థమైంది కదా. అది చేయటానికి లేదు కనుక నారదుడు అన్ని చోట్లకి తిరిగి 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 వెళ్లిన తర్వాత ఇంకా లాభం లేదు, నేను తపస్సు చేస్తే నాకు తెలుస్తుంది ఎలా చేయాలో, జ్ఞాన వైరాగ్యాలు ఎలాగో పోషించబడతాయని తెలిసి తపస్సు చేయటానికి వెళ్లినప్పుడు, తపశ్చింతాతు రసోధ బదరీ వనమాగత తపశ్చరామి చాత్రేతి తదర్ సత్కృత నిశ్చయ తావత్ తదర్శ పురత సనకాదీన్ మునీశ్వరాన్ కోటి సూర్య సమాభాస ఉవాచ ముని సత్తమా. ఎప్పుడైతే ఇంకా తపస్సు చేసుకుందామని నిర్ణయించుకున్నారో అప్పుడు ఈ నలుగురు కనిపించారు, సనకాదుకులు నలుగురు. ఇంకా నువ్వు తపస్సు చేయక్కర్లేదు, మేం చెప్తాను నువ్వు ఏం చేయాలో. నువ్వు చేయవలసినటువంటి సత్కర్మ ఏమిటి అంటే భాగవత సప్తాహ శ్రవణం, వారం రోజుల్లో భాగవతము పూర్తయ్యేటటువంటి ప్రోగ్రాం ఒకటి ఉంది, అది గనక నువ్వు చేసుకుంటే భక్తి జ్ఞాన వైరాగ్యాలతో పాటు నీ దగ్గరికే వచ్చేస్తుంది. నువ్వు మళ్లీ బృందావనానికి వెళ్ళక్కర్లే. అసలు మూర్చపోయి పడున్నది ఎక్కడా అంటే బృందావనంలో భక్తి యవనవతిగా ఉంది, వీళ్ళిద్దరూ మూర్చపోయి ఉన్నారు. ఈయన సాధన బదరికాశ్రమం హిమాలయాల్లో మొదలెట్టబోతూ ఉంటే ఈ నలుగురు కనిపించి నువ్వు భాగవతం చదువు అంటే ఎలా చదవాలో నువ్వు చెప్పు అని చెప్తాడు. అదే ఇవాళ మనం చదువుకోబోతున్నాం. అదో తృతీయోధ్యాయ నారద వాచ జ్ఞాన యజ్ఞం కరిష్యామి శుక శాస్త్ర కథోజ్వలం భక్తి జ్ఞాన విరాగాణం స్థాపనార్థం ప్రయత్నత కుత్ర కార్యో మయా యజ్ఞ స్థలం తద్వాచ్యతామిహ మహిమా శుక శాస్త్రస్య వక్తవ్యో వేద పారగై కియద్భిద్దివసై శ్రావ్య శ్రీమద్ భాగవతీ కథ కోవేదిస్తత్ర కర్తవ్యో మమేదం బ్రువతామితి. ఏదైనా పద్ధతిగా చేయాలి మనము చాలా తీవ్రంగా. ఇంకా మార్గం తెలుసుకుందాం మనం, ఎలా పడితే అలాగా, ఎప్పుడు పడితే అప్పుడు, ఆ విధంగా సాధన చేయకుండా సాధన చేయటానికి ఆఖరికి శ్రీమద్ భాగవతం వినటానికి కూడా ఎలా పడితే అలా కాకుండా ఒక విశేషమైనటువంటి విధానం ఉంది. ఆ విధానం ఎలాంటిది, ఎలా నేను చెయ్యాలి చెప్తే మీరు చెప్పినట్టే నేను చేస్తాను అని ఎవరు ఎవరితో అన్నారు? ఇక్కడ నారదుడు సనక సనందులు మన శరీరంలోనే ఉన్నారు అన్నది గుర్తుంచుకోండి. మీలో ఉన్నటువంటి నారదుడు మీలో ఉన్న సనక సనందుడికి చెప్పగలిగితేనే పలుకుతుంది. బయట కెమిస్ట్రీ లెక్చర్ కెమిస్ట్రీ ఎంత చెప్పినా మీ బుర్రలోకి కెమిస్ట్రీ ఎక్కాలి అంతే కదా. ఆ కెమిస్ట్రీ ఎక్కిందే మీకు ఉపయోగపడుతుంది. బయట లెక్చర్ ఎంత గొప్పగా చెప్పినా ఉపయోగపడదు. మెడికల్ కాలేజీలో మెడిసిన్ 5 ఏళ్ల పాటు 6 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు చదివిన తర్వాత స్టూడెంట్ బయటకు వచ్చి బోర్డు పెట్టుకున్నాడు డాక్టర్ అని. పేషెంట్ వచ్చాడు, ఉండండి నేను నా ప్రొఫెసర్ అడిగి చెప్తాను అంటే 2వ రోజు పేషెంట్ ఎవడు రాడు వాడి దగ్గరికి. ఎందుకు రాడు, వాడు పాపం మంచివాడే కదా, వాడి భక్తి చూపించుకుంటున్నాడు కదా, ఎందుకు రాదు? నువ్వు నేర్చుకున్నది నీదైపోవాలి, నీ సొంతం అయిపోవాలి. అలాగా ఈ శ్రీమద్ భాగవతం అనేది నారదుడు సనకాసుడికి కాదు సొంతం అవ్వాల్సింది, మీకు సొంతం అవ్వాలి. ఆ సొంతం అవటానికి కావాల్సినటువంటి విధి విధానాలు ఇప్పుడు చెప్పబోతున్నాడు. కుమార ఊచుహు శృణు నారద వక్ష్యామ్యో వినం రాజ వివేకిని గంగాద్వార సమీపేతు తటమానంద నామకం. గంగాద్వారం దగ్గర హరిద్వార దగ్గర ఆనందము అనేటటువంటి ఒక ఘాట్ ఉంది. ఘాట్ అంటే తెలుసు కదా, స్నానం చేసేటటువంటి ప్లేస్. నానా ఋషిగణేర్జుష్టం దేవ సిద్ధి నివేశితం నానా తరులతా కిరణ నవకోమల బాలుకాం. అక్కడ రకరకాలైనటువంటి ఋషులు ఉన్నారు, మంచి మంచి చెట్లున్నాయి, కోమలమైనటువంటి చెట్లున్నాయి. కానీ కోమలమైనటువంటి చెట్లే కాకుండా నవకోమల బాలుకాం, నవకోమ నవకోమల అంటే అర్థమవుతుంది కదా, బాలుక అంటే ఇసుక. ఇసుక గోడ ఎలా ఉంది, కొత్తగా మెత్తగా ఉన్నటువంటి ఇసుక ఉంది అక్కడ. ఎక్కడ? హరిద్వార్ లో ఆనందము అనేటటువంటి ఘాట్ దగ్గర. అంతేది, ఇప్పుడు ఇది ఎక్కడుంది అని వెతికి రీసెర్చ్ చేసి అదో పిహెచ్డి టాపిక్ అవుతుంది. హరిద్వార్ వద్ద ఆనందం అనే ఘాట్ ఎక్కడుంది, ఆ ఘాట్ లో రకరకాల చెట్లు ఎక్కడున్నాయి, నవకోమల బాలుకం ఎక్కడుంది, ఇది మన రీసెర్చ్ ఇప్పుడు బయటికి పోతుంది. అక్కడ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మీలో మాత్రము ఇది ఉంది. రమ్యమేకాంత దేశస్థం హేమ పద్మసు సౌరభం యత్ సమీపస్థ జీవానాం వైరం చేతసి నస్థితాం. అక్కడ ఆ రమ్యమైనటువంటి ఏకాంత దేశంలో హేమ పద్మసు సౌరభం, బంగారు పద్మములు. బంగారు పద్మములు అంటే ఖరీదుగా ఉంటాయి కానీ వాసన ఉండదుగా వాటికి, మెటల్తో చేసింది. కానీ ఇక్కడ ఏముంది, హేమ పద్మాలు ఉన్నాయి, సుసౌరభం మంచి వాసన వేస్తున్నటువంటి హేమ పద్మాలు కూడా ఉన్నాయి అక్కడ. యత్ సమీపస్థ జీవానాం వైరం చేతసిన స్థితం, ఆ స్థితిలో ఎప్పుడైతే ఉంటావో నీ మీద ఏ విధమైనటువంటి వైరము ఏ జీవికి ఉండదు. ఇది మన ప్రాక్టీస్ లోకి రావాలి, ఒకరోజు 2 రోజుల్లోకి రాదు. కానీ ప్రాక్టీస్ లోకి వచ్చింది అన్నదానికి నిరూపణ కోసము ఋషులు ఆశ్రమాలు అరణ్యాల్లో కట్టుకునేవారు. అరణ్యాల్లో వాడు ఉండి, అరణ్యాల్లో మీరు అతని దగ్గరికి వెళ్లి మీ పిల్లల్ని అక్కడ ఉంచుకున్న 20 ఏళ్ళు ఎంతో, వాళ్లు చదువుకుని మళ్లీ తిరిగి అడవిలోంచి వస్తే అడవిలో పూర్వకాలం అడవులు ఎలా ఉండేవని మీ ఉద్దేశం తెలుసు కదా, పులులు సింహాలు అన్నీ ఉండేవి. కానీ ఆ స్థాయి గురువు అయి ఉండాలి వాడు. వాడు ఆశ్రమం అక్కడ ఉంది, నేను వాడి ఆశ్రమానికి వెళ్తున్నాను అంటే మీకు ఏ ఆపద రాకూడదు, ఏ జీవి మీకు బాధ కలిగించదు. అదొక టెస్ట్ అన్నమాట. అసలు వాడు వెళ్లి అరణ్యంలో పెట్టేవాడు,
పెడితే వీళ్ళందరూ అక్కడికి పోయేవారు. ఎవరికి ఏ ఆపద ఎప్పుడైనా వచ్చినట్టు విన్నారా మీరు? ఆ మానసిక స్థితి రావాలి మనకి. ఏంటా మానసిక స్థితి? అహింస మానసిక స్థితి. గురుదేవులు మొదటి హిమాలయ యాత్ర అంతా కూడా ఈ స్థితినే తెలుపుతుంది. అంచేది గురుదేవుల ఆత్మకథ పుస్తకం ఉన్నవాళ్లు, గురుదేవుల ప్రోగ్రామ్ స్పెషల్ గా పేరిచ్చి నేర్చుకుంటున్నటువంటి వాళ్ళు ఇది చూడండి. ఇది ఈ ఆనంద కందకం. అది ఆయన ఎలా ఫీల్ అయ్యారో ముందు ఆయన కూడా భయపడ్డాడు. ఆయన వెళ్తాను గడివిలో తర్వాత ఏ మానసిక స్థితి తెచ్చుకుని ఆయన ఆ భయాన్ని పోగొట్టుకున్నాడో ఆ మానసిక స్థితిలో ఉన్నటువంటి వ్యక్తుల సమూహం ఉన్న చోట ఈ కథ మీకు తొందరగా పలుకుతుంది. మిగతా చోట్ల పలకదని కాదు. జ్ఞాన యజ్ఞస్తయ తత్ర కర్తవ్యోహ ప్రయత్నత అపూర్వరస రూపాచ కథా తత్ర భవిష్యతి పురస్థం నిర్బలం సేవా జరా జీర్ణ కళేవరం తద్వయం చ పురస్కృత భక్తి తత్రాగమిష్యతి యత్ర భాగవతీ వార్త తత్ర భక్త్యాదికం వ్రజేత్ కథా శబ్దం సమాకర్ణ్య తత్రికం తరుణాయతే. ఇంకా అక్కడ ఎప్పుడవుతే నువ్వు కూర్చుని ఈ అపూర్వమైనటువంటి గీతా మహాత్మ జ్ఞానయజ్ఞం చేసుకుంటూ ఉంటావు, జరాజీర్ణ స్థితిలో ఉన్నటువంటి భక్తి యొక్క ఇద్దరు పిల్లలు కూడా బలం పుంజుకుని వాళ్లే నీ దగ్గరికి పరిగెట్టుకుంటూ వస్తారు. ఎక్కడ భాగవత కథ జరుగుతుందో అక్కడ ఈ ముగ్గురు ఉంటారు. ముగ్గురు ఏంటి? కానీ ఈ మూడు ఉండటానికి మీరు మూడు నాటుకోవాలి. ఇందులో ఏది మీరు నాటుకోకపోయినా రాదు. మీరు అది గుర్తుంచుకోండి, సమయదానము అంశదానము. ఇక్కడ మీరు చేస్తున్నది సమయదానం. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఉంటే మిగతావన్నీ ఆటోమేటిక్ గా చేయాలనిపిస్తుంది. సూతవాచ ఏవ ముక్త కుమారస్తే నారదేన సమంతర గంగాతటం సమాజగ్మ కథా పానాయ సత్వరా. ఈ విధంగా తెలిసిన తర్వాత నారదుడు సనకాదులు ఇద్దరు కూడా పరిగెట్టుకుంటూ బదిరికావనం నుంచి హరిద్వార్ వచ్చారు. యథాయాతస్తటం తేతు తదా కోలాహలోప్యభూత్ భూర్లోకే దేవలోకే చ బ్రహ్మలోకే చ దైవత. మీరు నాటుకున్నప్పుడు లోకాలు కదులుతాయి. అది చాలా జాగ్రత్తగా గుర్తుంది. మీరు ఒక వస్తువుని నాటారో లేదో అన్న దానికి పెద్ద ప్రూఫ్ ఏంటి అంటే మీరు చేసినటువంటి ఆ పని లోకాలలో అలజడి కలగజేయాలి. ఓ విత్తనం నాటామనుకోండి, ఓ మర్రి చెట్టు నాటాలి, ఓ చిన్న గోళంలో నాటాం మనం. చిన్న గోళంలో నాటితే ఏమవుతుంది? ఏమీ అవదు. అదే చిన్న మర్రి విత్తనం భూమిలో నాటామనుకోండి, మొత్తం భూమిలో అలజడి వస్తుంది. చాలా దూరం వరకు ఆ విత్తనం యొక్క వైబ్రేషన్స్ వెళ్తాయి. అంచేత భాగవత కథ మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటే మీకు తెలియకపోవచ్చు. ఇంచేదంటే మనకి కాస్త ఫిక్స్
ఊర్భువః స్వః భూర్లోకే దేవలోకే బ్రహ్మలోకే మూడు లోకాల్లో దాని వైబ్రేషన్స్ వెళ్తాయి. గాయత్రి మంత్రము అంటే కృష్ణుడే. పదో అధ్యాయంలో చెప్పుకున్నాడు కదా, ఛందస్సుల్లో నేను గాయత్రిని. కృష్ణుడంటే భాగవత కథే. అంచేత ఎప్పుడు మనం ఇలాంటివి ఇలా కదిపినా దుమ్ము దులిపినా చదవకపోయినా ఖచ్చితంగా ఈ మూడు లోకాలలో తేడా వస్తుంది, కదలిక వస్తుంది. బయట భూర్లోకము భువర్లోకము స్వర్లోకంలో తేడా వస్తే లోపల మన శరీరంలో ఎక్కడెక్కడ తేడా వస్తుంది? భౌతిక శరీరంలో తేడా రావాలి, మన సూక్ష్మ శరీరంలో తేడా రావాలి, మన కారణ శరీరంలో తేడా రావాలి. ఈ మూడు మన వచనంలో లేవు తేడా తెచ్చుకోవటానికి. మీరు వచ్చిన పెద్ద గొడవ ఏంటి అంటే స్థిరంగా కూర్చుందాం అనుకుంటాం కానీ కూర్చోలేము. మనస్సు మంత్రం మీదే లగ్నం చేద్దాం అంటాం కానీ లగ్నం చేయలేము. తప్పుడు ఆలోచనలు రాకూడదు అంటాం కానీ వస్తూనే ఉంటాయి కారణ శరీరంలో. వాటన్నిటినీ కూడా కంట్రోల్ చేయడానికి ఈ భాగవత మహాత్మ్యం అనేటటువంటి సెషన్స్, ఈ కథలు ఏం చేస్తాయంటే మీకు తెలియకుండానే మూడు లోకాల్లోనూ కుదుపు తెస్తాయి. కనుక మన శరీరాలు కూడా దానికి అనుగుణ్యంగా మారు. శ్రీభాగవతి శ్రీభాగవత పీయూష పానాయ రసలంపట ధావయంతో సర్వే ప్రథమం ఏచ వైష్ణవా. ఇంకా అక్కడ భాగవత కథ చదువుతోంది అని ఎప్పుడైతే జరగటం మొదలెట్టిందో ఆ వచ్చేటటువంటి వైబ్రేషన్స్ ఎంతెంత దూరం వెళ్తాయో మీరు చూసుకుని ఇప్పుడు చదువుతున్నటువంటి మాటలలో గురువు గారు ఋషుల కార్యక్రమాలన్నిటికీ కూడా నేను బీజారోపణ చేస్తాను అని చెప్పినటువంటి మాటకి ఉన్నటువంటి లింక్ అర్థం చేసుకుని, కానీ శ్రీరామ శర్మ ఆచార్య గురించి ఎందుకు చెప్తున్నా అంటే ఆయన గురించి నాకు చాలా ఎక్కువ తెలుసు. కనుక ప్రతి గురువు ఈ పని చేస్తాడు అన్నది గుర్తుంచుకోండి. ఈ ఒక గురువు పేరు నేను చెప్పాను కనుక ప్రపంచంలో ఆయన ఒక్కడే గొప్పవాడు, ఇంకా ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దద్దమ్మలు అని అనుకోకండి. ఎవడో ఒకడు గుంటూరులో కెమిస్ట్రీ చెప్తూ ఉంటే ఇంకా ప్రపంచంలో ఇంకెవడో కెమిస్ట్రీ చెప్పలేడా? ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయో, ఎన్ని గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఉన్నాయో, ప్రతి ఊళ్ళోనూ కెమిస్ట్రీ లెక్చరర్స్ ఉంటారు. ప్రతి వాళ్ళకి కెమిస్ట్రీ వచ్చు, ప్రతి వాళ్ళు కెమిస్ట్రీ చెప్పగలరు. ఏంటా కెమిస్ట్రీ? ఏమిటి ఆ రసలంపటాహ అని చెప్తున్నాడు చూడండి. భృగుర్ వశిష్ఠ చ్యవనశ్చ గౌతమో మేధాతిథిర్దేవల దేవరాతో రామస్తాగాది సుతశ్చ శాఖలో మృకుండు పుత్రాత్రిజ పిప్పలాదా యోగేశ్వర వ్యాస పరాశరౌ చ ఛాయాశుకో జాజలి జన్ముఖ్యా సర్వేప్యమీ మునిగణ సహ పుత్ర శిష్యా స్వస్త్రీభిరాయురు అతి ప్రణయేన యుక్త. ఈ ఋషులు అందరూ మునులందరూ కూడా ఎక్కడోతే ఈ భాగవత మహత్యం మనం చదువుకోవటం మొదలెడతాము అక్కడికి పరిగెట్టుకుంటూ వస్తారు. మామూలుగా కూడా రారు వాళ్ళు, మళ్ళా ఒక్కడగా రారు, సహ శిష్య వాళ్ళ శిష్యవర్గంతో పాటు వస్తారు. స్త్రీ అంటే వాళ్ళకి శక్తి ఇచ్చేటటువంటి శక్తిదాయిని మాతృమూర్తులతో వస్తారు. మరి మాకు కనిపించటం లేదు మాస్టారు, మీరు చూడటం లేదు మాస్టర్, ఇక్కడ ఎన్ని స్తంభాలు ఉన్నాయి, మీ ఇక్కడ ఉన్నవాళ్ళు చెప్పద్దు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఇక్కడ ఎన్ని స్తంభాలు ఉన్నాయి, ఇక్కడ ఇక్కడ ఉన్నవాళ్ళని చెప్పగలరా కరెక్ట్గా, ఇప్పుడు లెక్క పెట్టి చెప్పద్దు. అంటే నేను ఎందుకు చెప్పాను అంటే స్తంభాలు ఉన్నాయని మీకు తెలుసు కదా, రోజు ఇక్కడికి వస్తున్నారు కదా, కానీ మీకు తెలియదు ఎన్ని ఉన్నాయో. అలాగే శ్రీమద్ భాగవతం చదువుతూ ఉంటే వాళ్ళందరూ వచ్చినా మీరు వాళ్ళని చూడరు కనుక మీకు తెలియదు. అందుకంటే ఇంకేనా అసలు చూడాలనేటటువంటి దృష్టి పెట్టుకోండి. అంతేత రేపటి నుంచి ఈ అధ్యాయాన్ని చదివాక కూర్చునే విధానం దీని ప్రకారం ఉండాలి. ఒక విధానం చెప్తాడు ఇందులో ఎలా కూర్చోవాలో, భాగవతం చదువుతున్నప్పుడు ఎవరు ఎక్కడ కూర్చోవాలో దాని ప్రకారము ప్లేట్స్ పెట్టేసి పెట్టేయండి. విఐపి ఒక మైదానం ఉంటుంది, విఐపి గ్యాలరీ అంటాడు. అటుపక్కన న్యూస్ ప్రెస్ రిపోర్టర్స్ అంటాడు. భూమి అదే, అక్కడే చేయడు వాడు. ఏం పెట్టాడు అక్కడ, కేవలం బోర్డు పెట్టేశారు కల్లా విఐపీలందరూ అక్కడికి వచ్చేస్తారు అవునా, తప్పకుండా. ప్రెస్ రిపోర్టర్స్ అందరూ విఐపీ జోలికి రారు, వాళ్ళిద్దరికి అసలు పడదు విఐపీలకి ప్రెస్ రిపోర్టర్స్ కి, దూరం దూరంగా ఉంటారు వాళ్ళు. అలాగా ఇక్కడ తర్వాత ఈ శ్లోకాల్లో ఎలా కూర్చోవాలో చెప్పబడిన దాన్ని బట్టి మనం రేపటి నుంచి అలా కూర్చుందాం. వేదాంతాని చ వేదాశ్చ మంత్రాస్తంత్రాతు మూర్తయ దశ సప్త పురాణాన్ని షష్టాస్త్రాన్ని చేయాయు. అలాగే వేదాంతాలు, వేదాలు, మంత్రాలు ఇవంతా కూడా మూర్తిమంతమై, మీరు అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇలాంటి వాతావరణము ఎక్కడైతే భాగవతం జరుగుతుందో మంత్రాలు మూర్తిమంతమై వస్తాయి. అంటే ఏ మంత్రం అలాంటి ఏరియాలో జపం చేసినా తొందరగా పలుకుతుంది అది. కానీ పురాణాలు 18 రాలేదు. అదేంటి ఎందుకలా, దశ సప్త పురాణాన్ని అన్నాడు. 17 పురాణాలే వచ్చాయి, ఒక పురాణం అలిగింది. ఎందుకు కలిగింది, ఇంకా అక్కడ ఉంటాయి కాబోలు పాలిటిక్స్. ఎందుకు రాలేదు అంటే 18వ పురాణం భాగవతమే, భాగవతమే 18వ పురాణం, మిగతావి 17 పురాణాలు కూడా అక్కడే వచ్చాయి. గంగాధ్యాసరి సస్తత్ర పుష్కరాది సరాంశిచ క్షేత్రానిచ దిశ శర్వ దండకాదివ నానిచ నాగాదయో యుస్తత్ర దేవ గంధర్వ దానవా గురుత్వాత్తత్ర నాయంతాన్ భృగు సంబోధ్య చానయత్. సరే, రకరకాలైనటువంటి పర్వతాలు అందరూ వచ్చాక కొంతమంది రాము నాకు పిలుపు అందలేదు, పెళ్లిళ్ళలో వాటిలో చూశారు కదా నన్ను కరెక్ట్గా పిలవలేదు కనుక అందరూ భోజనానికి వస్తారు తప్ప మెయిన్ వాళ్ళు భోజనానికి రారు. వాళ్ళకి ఏమంటారు, మేళ తాళాలతో మాకు పిలుపు ఇవ్వాలి, అది పద్ధతి. అది ఇక్కడ కూడా అదే పద్ధతి ఉంది. వాళ్ళని భృగు మహర్షి, పర్వాలేదు మీరు కూడా రావాలి, మీరు రాకపోతే అసలు శ్రీమద్ భాగవతం రుచించదు, అసలు మీరు వేసే ఆ పిచ్చి పిచ్చి ప్రశ్నలే రుచి, దాన్ని ఏమంటారు అది గంట కొడుతూ ఉంటారని శతావధానంలో ఎవడు వాడు మధ్యన ఏదో అడుగుతూ ఉంటాడు ప్రశ్న. అలాంటి వేసేవాడు మీరు లేకపోతే ఎలా అని మిగతా వాళ్ళని కూడా పిలుచుకొచ్చాట. దీక్షిత నారదేనాథ దత్తమాసనముత్తమం కుమారావందిత సర్వేర్ నిషేధ కృష్ణ తత్పరా. అప్పుడు నారదుడు సనక సనందాదుల్ని మీరు భాగవతం చెప్పటానికి మొదలెట్టండి అని వాళ్ళకి కావాల్సినటువంటి ప్రక్రియ ఒకటి ఉంటుంది. రేపో ఎల్లుండో కాస్త ఆ ప్రక్రియ కూడా మనం చేసుకుందాం. ఇక్కడ ఆ కృష్ణుడికి మనకు కాదు, ఆయనే చెప్పేది ఆయనకి చేస్తాం, ఆయన చెప్తున్నాడు అనుకుని మనం చేస్తాం. ప్రసాదం అంతా ఆయన పెట్టి మనం తింటున్నట్టే అంతేగా, అంచేత మనం చేసేస్తాం కానీ పేరు ఆయన మీద. ఈ 19, 20, 21, 22 శ్లోకాలు ఎలా కూర్చోవాలో చెప్పాడు. వైష్ణవాశ్చ విరక్తాశ్చ న్యాసినో బ్రహ్మచారిణ ముఖభాగే తదాస్తాశ్చే తదగ్రే నారదస్థిత. బ్రహ్మచారులు, వైష్ణవులు, విరక్తులు, సన్యాసులు, బ్రాహ్మణులు ఓ చోట కూర్చోవాలి. ఏకభాగే ఋషిగణా ఇంకోవైపు ఋషిగణాలు, అన్యత్ర దివౌకస ఇంకోవైపు దేవతలు, వేదోపనిషదోన్యత్ర తీర్థాన్యత్ర స్త్రీయోన్యత. మరి ఇప్పుడు దేవతల్ని మనం ఎక్కడుంచేస్తాం,
ఇన్విటేషన్ ఇచ్చిన వాళ్ళు వచ్చారో లేదో తెలియదు, కనుక మన దగ్గర ఏ దేవతా విగ్రహాలు ఉన్నాయో వాటిని బొమ్మల కొలువులాగా పెట్టండి. పెద్ద పెద్ద విగ్రహాలు తెచ్చేయకండి, పెద్ద పెద్ద విగ్రహాలు తెస్తే మనం బయటకు వెళ్ళాలి. ఆయన చిన్నవి అలానే తంబే చిన్న ఫోటో ఉంటే కనిపించవు, అర్థమైంది కదా. అవి అరేంజ్ చేయండి. ఏకభాగే ఋషిగణ తదన్యత్రతి వౌకస వేదోపనిషదోన్యత తీర్థాన్యత్ర స్త్రీయోన్యత జయ శబ్దో నమశబ్ద శంకా శబ్దస్థదేవ చూర్ణలాజా ప్రసూనానాం నిక్షేప సుమహాభూత్ విమానాని సమారుహ్య కీయం తే దేవ నాయక కల్పవృక్ష ప్రసూనైస్తాన్ సర్వత్రస్తాన్ సమీకరన్. ఇంకా జయఘోషలు నమస్కారాలు అవంతా చేసిన తర్వాత ఖచ్చితంగా జరిగేటటువంటిది ఏంటి అంటే, దేవశ్రేష్ఠులు విమానాల మీద ఎక్కి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరి మీద కల్పవృక్షం యొక్క పుష్పాలు వేస్తారు. అది మనం కొంచెం సెన్సిటివ్ అయితే కనిపిస్తుంది, రామకృష్ణ పరమహంసకి వాళ్ళకి కనిపించేది సెన్సిటివ్ గా. ఇంకా మనకు కనిపించినంత మాత్రాన జరగటం లేదు అనుకోకుండా దానికి కూడా కొంచెం టైం ఇచ్చి మనం కళ్ళు మూసేసుకుని ఆ ఫీలింగ్ కూడా చేసుకోవాలి. అంచేత ఇదంతా కూడా ఆరున్నరకి మీరు మొదలెడతానంటే ఏడున్నర అయిపోతుంది, ఇంకా మనం భాగవతం చదువుకో. అంచేత ఇదంతా ఎప్పటి లోపల అయిపోవాలి, ఆరున్నర లోపల అయిపోవాలి. అంచేత ఆరు పావు నుంచి ఆరున్నర, 15 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. పాయింట్స్ అంతా కూడా బోర్డ్స్ అవంతా కూడా నీట్ గా తయారు చేయండి. మళ్ళీ ఎలా చేయాలని నన్ను అడగండి ఇక్కడ నుంచి దిగాక. మీకు ఏం చేయాలో చెప్పేశాను, శ్లోకాలు చెప్పేశాను. 18, 19, 20, 21, 22 మూడో అధ్యాయంలో సూత ఉవాచ ఈ విధంగా ఆనందం అనేటటువంటి ఒడ్డున నలుగురు కుమారుల్ని భాగవత కథ చెప్పమని నారదుడు అడిగి వాళ్ళని ఆసనంలో కూర్చోబెట్టి అందరినీ ఆహ్వానించి, ఋషులందరూ ఒకవైపు కూర్చున్నారు, దేవతలందరూ ఒకవైపు కూర్చున్నారు, బ్రాహ్మణులందరూ ఒకవైపు కూర్చున్నారు, మిగతా వాళ్ళందరూ అంటే ఎవరెవరు స్థాయి బట్టి వాళ్ళు ఆ ప్రదేశంలో కూర్చున్నారు. చాలా ఆనందమైనటువంటి ఒక ఉత్సాహపూర్ణమైనటువంటి వాతావరణం రావాలి. కానీ ఆ ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం తెచ్చాక చుట్టుపక్కల వాళ్ళకి ఆరు అవుతోందనేసరికల్లా భయం తగులుకోకూడదు. ఎవరికి ఇంకా వీళ్ళు గోల మొదలెట్టేస్తారు, ఇంకా మనం భరించలేము, మనం వెళ్ళిపోదాం అంటే ఇష్టం ఉన్నవాడికి బాగానే ఉంటుంది, కానీ ఇష్టం లేని వాడికి చాలా బాధగా ఉంటుంది. కనుక మీరు ఏం చేసినా కూడా చాలా సాఫ్ట్ గా ఉండాలి. దేవతల పుష్పవృష్టి చూడండి, మనకి తెలియకుండా ఎలా మన మీద కురిపించేస్తున్నారు. అలాగా చాలా శాంతంగా ఎక్కువ గలాటాలు లేకుండా మాత్రం ఆర్గనైజ్ చేయండి. మైకులు అవి పెట్టేసి దగ్గరిళ్ళ కొట్టేసి చేయొద్దు. కానీ మన అందరికీ వినిపించడానికి తగినటువంటి సౌండ్ మాత్రం ఉండాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు పాటలు ముందు వెనకాతల పాటలు మాత్రం ఖచ్చితంగా వినండి పూర్తిగా. నేను వచ్చిన పాట ఆపేయక్కర్లే. ఎందుకంటే భాగవత మహాత్మ్యం చదివితే ఎంత లాభం, ఆ పాట ఖచ్చితంగా మీకు అంత లాభం ఇస్తుంది. మీకు తెలియటం లేదు అది, మనకేంటో అర్థం కాని సంస్కృత భాషలో వింటే తప్ప అదేదో గొప్పదనుకో. సూత ఉవాచ ఏవం తేష్వేక చిత్తేషు శ్రీమద్ భాగవతస్య చ మహాత్మ్యము చరే స్పష్టం నారదాయ మహాత్మనే. చేత మొట్టమొదట అసలు ఈ భాగవతం వింటే ఏం లాభమో నారదుడికి చెప్తున్నారు సూత కుమారులు. అదతేవర్ణ తేస్మాధీర్ మహిమా శుక శాస్త్రజ యస్య శ్రవణ మాత్రేణ ముక్తి కరతలేస్యత. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే ఇది వింటేనే ముక్తి వచ్చేస్తుంది. సదా సేవ్యా సదా సేవ్యా శ్రీమద్ భాగవతీ కథ యస్యా శ్రవణ మాత్రేణ హరిచిత్తం సమాశ్రయేత్. ఖచ్చితంగా ఇది వినండి, శ్రీమద్ భాగవతాన్ని సేవ చేసుకోండి. ఇది సేవ చేసుకుంటే ఖచ్చితంగా హరి మీ హృదయాల్లో ఉంటాడు. గ్రంథోష్టాదశ సాహస్రో ద్వాదశ స్కంద సంహిత పరీక్షిత్సుక సంవాద శృణు భాగవతం చేయత్. ఈ గ్రంథంలో 18,000 శ్లోకాలున్నాయి, 12 స్కందాలున్నాయి. 12 భాగాలలో 18,000 శ్లోకాలలో శ్రీమద్ భాగవత కథ వెళ్తుంది. ఈ 18,000 12 స్కందాలకి ఉన్న అంతరార్థం మీ శరీరంలో అర్థం చేసుకోండి. మిల్లిమిల్లిగా వస్తూ ఉంటుంది, తొందరపడి గాబరాపడకండి, భావం అర్థం చేసుకుంటూ వెళ్ళండి. తావత్ సంవత్సర చక్రేస్మిన్ భ్రమతే జ్ఞాన తప్పుమాన్ యావత్ కర్ణగతా నాస్తి శుక శాస్త్ర కదాక్షణం. ఈ కథ విననంత వరకు కూడా ఈ 12 రాశులలో జీవి తిరుగుతూ ఉంటాడు. ఈ కథ వినగానే వాడు ఈ 12 రాశుల నుంచి బయటకు వస్తాడు. కిం శ్రుతేర్బహుభి శాస్త్రే పురాణైశ్చ భ్రమావహే ఏకం భాగవతం శాస్త్రం ముక్తి దానేన గర్జతి. ఇంకా మిగతావన్నీ మీరు చదువుకోవటానికి దానికి పెద్ద కాలం వేస్ట్ చేయక్కర్లేదు, ముక్తి ఇవ్వటానికి ఒక్క భాగవత శాస్త్రం యొక్క గర్జన చాలు. కథా భాగవతశ్యాపి నిత్యం భవతి యద్గృహే తద్గృహం తీర్థరూపం హి వసతాం పాపనాశనం. ఎక్కడ ఈ భాగవత కథ జరగబడుతోందో అది ఖచ్చితంగా తీర్థము. అక్కడ అందరి అన్ని రకాల పాపాలు నాశనమైపోతాయి. అశ్వమేధ సహస్రాణి వాజపేయశతాని చ శుకశాస్త్ర కథాయాశ్చ కలాం నార్హంతి షోడశీం. అశ్వమేధములు సహస్రాణి, 1000 అశ్వమేధ యజ్ఞములు చేస్తే, 100 వాజపేయ యజ్ఞములు చేస్తే వచ్చేటటువంటి ఫలము శ్రీమద్ భాగవత మహాత్మ్యం యొక్క ఫలానికి 16 వంతు కూడా ఉండవు. తావత్ పాపాని దేహేస్మిన్ నివసంతి తపోధనాః యావన్ నశ్రూయతే సమ్యక్ శ్రీమద్ భాగవతం నరేః. సమంగా భాగవతం చదవనంత వరకు పాపాలు శరీరంలో ఉంటాయి. సమ్యక్ కరెక్ట్ గా వింటే మాత్రము, భాగవతం వింటున్నప్పుడు శరీరంలో పాపాలు ఉండవు. నగంగా నగయాకాశీ పుష్కరం న ప్రయాగకం శుకశాస్త్ర కథాయాశ్చ ఫలేన సమతాం నయతి. ఇంకా గంగా కాశీ ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడే మీరు తిరిగి వచ్చినా కూడా శుకశాస్త్రము అంటే భాగవత శాస్త్రం చదివిన దానికి సరిపోదు శుద్ధి సాయి. అందుకని చాలా చాలా ఈ కాలంలో మనకి ఒక ఆధారం. ఆ కాలంలో అలా జరిగితే ఏంటిట, కానీ ఈ కాలంలో ఆయన రెండు కాళ్ళ పొట్టకన వేల నుంచి తీర్థాలు ఎలా తీయగలమో చూపించాడు. అంటే ఇదంతా మొత్తం ఈ పుస్తకం అంతా కూడా శ్రీకృష్ణుడి శరీరమే అని మనకు తెలుస్తుంది తర్వాత. గ్రంథసాధని భగవంతుడు శరీరము కంటే భగవంతుడి వాక్కులు ఇంకా ఎక్కువ శక్తివంతమైనవి. అంచేత ఈ గంగా, ఈ గయా, ఈ కాశీ, ఈ పుష్కరం, ఈ ప్రయాగ ఇదంతా ఎక్కడున్నాయంటే ఇక్కడున్నాయి. శ్లోకార్థం శ్లోక పాదం వా నిత్యం భాగవతోద్భవం పఠ స్వస్వముఖేనేవ యది చసి పరాంగతి. స్వముఖం అంటే తన నోటితో. శ్లోకార్థము శ్లోక పాదము ఇది కాస్త గుర్తుంచుకోండి, తర్వాత తర్వాత మనం చదువుకుంటున్నప్పుడు దీని గురించి వివరణలోకి వెళ్దాం. ఈ మొత్తము కూడా అనుష్టుప్ ఛందస్సులో ఉంటుంది. అనుష్టుప్ ఛందస్సు అనేది రామాయణం రాయటానికి ఆవిష్కరింపబడినటువంటి ఛందస్సు. అంతవరకు అనుష్టుప్ ఛందస్సు లేదు. రామాయణం రాయటానికి ఉపయోగపడటానికి ఉపయోగపడేటటువంటి ఛందస్సు అంటే అర్థం ఏంటి, అసలు ఆ ఛందస్సే రామాయణం అని, గాయత్రి ఛందస్సే కృష్ణుడని, గాయత్రి మంత్రం కాదు. ఇంచేత ఈ అనుష్టుప్ ఛందస్సే రామతత్వం. ఈ అనుష్టుప్ ఛందస్సులో రాయబడింది ఎవరి కథ, కృష్ణ కథ. అంతేగా భాగవతం కృష్ణ కథ కదా. అంచేత ఛందస్సు రామాయణము చెప్పబడింది. అంచేత అక్కడ కూడా మళ్ళా ఆ రామకృష్ణ పరమహంస స్థితి చాలా విచిత్రంగా మనకి అర్థమవుతుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా. అంచేత ఈ అనుష్టుప్ ఛందస్సులో 4 పాదాలుంటాయి, ఒక్కొక్క పాదంలో 8 అక్షరాలుంటాయి. ఏ 8 అక్షరాలు మీరు పట్టుకున్నా కూడా మీ జీవితాలు ధన్యమైపోతాయి, చాలా కరెక్ట్ లైన్ లో పడిపోతారు అని చెప్తాడు. పథస్వ సముఖేనేవ యదీచ్ఛసి పరాంగతి, నువ్వు ఏది కోరుకుంటే ఆ మార్గంలో నువ్వు ముందుకు వెళ్ళిపోగలవు. ఏం కోరుకుంటే ఆ మార్గం అని గుర్తుంచుకోండి. ఇది మంచి చెడా అని ఏమీ చెప్పటం లేదు భాగవతం, నీ ఇష్టం అది నువ్వు ఏం కోరుకుంటావు. కానీ ఆ ఒక పాదాన్ని నీ నోటితో ఉచ్చారణ చేస్తే, అంటే నోటితో ఉచ్చారణ చేసేస్తే సరిపోతుందా, ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్డ్ అని ఉచ్చారణ చేస్తే ఆటం బాంబ్ అవుతుందా, కానీ అది తెలియకుండా ఆటం బాంబ్ చేయలేరు. అంచేత అది చేస్తూ అందులో చెప్పబడినటువంటి విషయాన్ని మీరు ఆచరణలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. వేదాదిర్వేద మాతాచ పౌరుషం సూక్తమేవచ త్రయీ భాగవతం చేవ ద్వాదశాక్షర ఏవచ. వేదాది, వేదాది అంటే ఓంకారం, వేదములకు ముందు ఉన్నది ఓంకారం. వేదమాత మీకు చెప్పక్కర్లే, ఎవరు ఎవరు వేదమాత, గాయత్రి. పౌరుషం సూక్తమేవచ పురుష సూక్తము. త్రయీ అంటే 3 వేదాలు, భాగవతం ఈ పుస్తకం, ద్వాదశాక్షర ఏవచ, ద్వాదశాక్షరాలంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటటువంటి మంత్రము. ద్వాదశాత్మ అంటే 12 నెలలలో సూర్యుడు తిరిగేటటువంటి 12 రాశులు. ప్రయాగశ్చ ప్రయాగము. కాల సంవత్సరాత్మక ఒక సంవత్సర కాలము. బ్రాహ్మణాష్టాగ్నిహోత్రంచ సురభే ద్వాదశి తదా ద్వాదశి తిథి. సురభి అనేటటువంటి కామధేనువు, తులసి త వసంతశ్చ పురుషోత్తమ ఏవచ. తులసి వసంత ఋతువు, పురుషోత్తముడు, ఈ 16 కూడా భాగవతంలో ఉన్నారు. 16 లెక్కలు చెప్పారు ఇక్కడ. వేద దిర్ నుంచి పురుషోత్తమ శ్లోకాల సంఖ్య వేసుకోండి, 34, 35, 36. ఈ శ్లోకాలు నేను చెప్తున్నవి మీరు వీలైతే రాసేసుకోండి వేరుగా, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో చెప్తాను నేను. అంటే ఇక్కడ 16 ఐటమ్స్ లిస్ట్ ఇచ్చాడు భాగవతంలో. అంటే భాగవతం చదివేటటువంటి వాళ్ళు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి, ముఖ్యంగా పురుష సూక్తము, ద్వాదశాక్షరీ మంత్రము, గాయత్రి మంత్రము. యశ్చ భాగవతం శాస్త్రం వాచయేదర్థతో నిశం జన్మ కోటి కృతం పాపం నశ్యతే నాత్ర సంశయ. అనేక జన్మ జన్మల పాపాలు కూడా దీన్ని పారాయణ చేస్తున్న చోట నశించిపోతాయి. శ్లోకార్థం శ్లోక పాదం వా పఠే భాగవతం చేయ నిత్య పుణ్యమవాప్నోతి రాజసూయాశ్వమేధయో. ఈ శ్లోకంలో అర్ధ శ్లోకం మీరు చదువుకున్న రోజు కూడా రాజసూయ అశ్వమేధ యజ్ఞాలు చేసినంత ఫలితాలు మీకు నిత్యము వస్తాయి. అశ్వమేధ ప్రక్రియ ప్రపంచంలో జరిగిపోయింది ఆల్రెడీ. ఇంకో ప్రక్రియ జరగవలసి ఉన్నది రాజసూయ యజ్ఞము. మరి మీరు చేయగలుగుతారేమో చూసుకోండి. మీకు అర్థమవుతే దాని ప్రణాళిక వేయగలగాలి మీరు. ఉక్తం భాగవతం నిత్యం కృతం చ హరిచింతనం తులసే పోషణం చేవా ధేనూనాం సేవనం సమం. అంచేత ఈ భాగవత పఠనం చేస్తున్నటువంటి వాళ్ళు భగవంతుని చింతించటము, తులసికి నీళ్లు పోయటము, ఆవుకి సేవ చేయటము చేసుకోవాలి. అంతకాలేచు ఏనేవా శ్రూయతే శుకశాస్త్రవా ప్రీత్యా తస్యైవ వైకుంఠం గోవిందో పిప్రేచ్చతి. చివరికి మిలిమిలిగా 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 వాడు శ్రీకృష్ణ స్థాయికి ఎదిగిపోతాడు. హేమ సింహయుతం చేతద్ వైష్ణవాయ దదాతి చ కృష్ణేన స సాయుజ్యం సపుమాన్ లభతే ద్రోం. బంగారు సింహాసనంతో పాటు ఈ భాగవతాన్ని ఎవడు పూజిస్తాడో వాడు ఖచ్చితంగా కృష్ణుడితో పాటే కలిసి జీవిస్తాడు. ఆజన్మ మాత్రమపి ఏన శఠేన కించిత్ చిత్తం విధాయ శుకశాస్త్ర కథాన పీత చాండాలవచ్చ ఖరవత్ వదతేన నీతం మిథ్యా స్వజన్మ జనని జన దుఃఖ బాజ. జీవితంలో ఒకసారి కూడా అసలు భాగవతం అనేటటువంటి పుస్తకం ఉందని దాన్ని విననటువంటి వాడు ఎలాంటి వాడు అంటే చాండాలుడు గాడిదా అని బలి తిడుతున్నాండి ఇందులో. దాని తర్వాత వాడు పుట్టడం ఎందుకు పుట్టాడు అంటే వాళ్ళ అమ్మకి నొప్పులు కలగజేయటానికి, అంతే. అంతకంటే వాడేం పెద్ద ఘనమైనటువంటి పని ఏం చేయలేదు. ఇంకంటే పిల్లవాడు పుట్టేటప్పుడు తల్లికి మరి పెయిన్స్ వస్తాయి కదా, అంతేనా నువ్వు చేసినటువంటి ఘనకార్యము. బయట జీవితంలో ఇంకొక రెండు ఎడ్జెక్టివ్స్ కలిపాడు, చాండాలుడు గాడిద. జీవా జీవచ్ఛవో నిగదిత సతుపాప కర్మ ఏన శ్రుతం శుక కథ వచనం నకించిత్ ధిక్తం నరం పశు సమం భువి భార రూప ఏమం వదంతి దివి దేవ సమాజ ముఖ్య. దేవతల్లో ముఖ్యుడైనటువంటి ఇంద్రుడు అంటే మనస్సు. మనస్సు మిమ్మల్ని ఇలా తిట్టాలి, నేను భాగవతం కాదు. ఏమని తిట్టాడు? ఇక భాగవతం విననటువంటి నా జీవితము శవంతో సమానమే. ధిక్తం నరం పశు సమం భువి భార రూప. తన ఎక్స్ప్లెనేషన్ కావాలా వద్దు? తెలుసు మనకి. దుర్లభైవ కథాలోకే శ్రీమద్ భాగవతోద్భవ కోటి జన్మ సముత్న పుణ్య నైవతు లభ్యతే. అనేక జన్మల పుణ్యము నిద్ర మేలు కాస్తే మేల్కుంటే, అంటే ఆ పుణ్యం చాలా సార్లు ఎలా ఉంటుందంటే నిద్రపోతూ ఉంటుంది ఎప్పుడో, కానీ ఆ పుణ్యము మేల్కోదు. 35వ ఏటో 36వ ఏటో లారీ మహాశైలికి ఆయన గురుదర్శనం అయింది. అంటే అంతవరకు ఆయన జన్మలో పుణ్యం మేల్కొనలేదు. మరి మనం ఇది ఇంటూ ఉంటే ఖచ్చితంగా మీ ఎన్ని కోటి జన్మల పుణ్య ఫలము అది చూసుకోండి. పైన చెప్పిన తిట్లు కాదు, మీరు గుర్తుంచుకోవాల్సింది. అది ఇది వినని వాళ్ళకి, మీరు వింటున్నారుగా, అంటే మీరు అర్థం చేసుకోవాలి. మళ్ళా అది మిమ్మల్ని కాదనేది, మీరు వేరు, మీ లెవెల్ వేరు. మీరు ఒకరోజే కాదు, ఇది ఒకసారి వినకపోతే అన్నాడు. మీరు ఒకసారా, ఎన్నిసార్లు విన్నారో, ఇప్పుడు మళ్ళీ వింటున్నారు. కానీ ఏంటది తమాషా, యూనివర్సిటీలో అందరూ ఎంఎస్సీలే కనుక ఎవరికి అహంకారం రాదు. అందరూ ఎంఎస్సీలేగా, అంతకంటే తక్కువ స్థాయిలో యూనివర్సిటీలో ఎవడూ ఉండడు. కానీ బయట ప్రపంచంలోకి వచ్చాక మనకి తెలుస్తుంది అందరూ ఎంఎస్సీలు కారని. అలాగే ఇక్కడందరూ మన అందరి యొక్క కోటి జన్మల పుణ్యఫలం మేల్కాంచిన వాళ్ళనే కనుక పర్వాలేదు. కానీ మీరు బయటకు వెళ్ళినప్పుడు ఈ స్థితి మీరు మర్చిపోకూడదు. మళ్ళా వాళ్ళలాగా మీ మానసిక స్థితి దిగజారిపోకూడదు. అందుకు ఇది చెప్పింది, అంతకంటే ఇంకేం లేదు. వాళ్ళందరి స్థితిలోకి భాగవతం వింటున్నటువంటి వాడు ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోగానే మళ్ళా మొదలైపోయింది అనుకో, మరి కష్టం కదా. ఆ మానసిక స్థితి ఉంచుకోండి అని చెప్తున్నాడు. తేన యోగ నిధే ధీమన్ శ్రోత వ్యాస ప్రయత్నత దినా నాం నేమో నాస్తి సర్వదా శ్రవణం మతం. ఏ రోజైనా ఎప్పుడైనా వినొచ్చు, నియమాలు అవి మాత్రమేమి స్పెషల్ గా లేవు అని చెప్తున్నాడు. ఎవరు ఎవరికి చెప్తున్నారు ఇది? వాళ్ళిద్దరూ మెయిన్. కానీ ఎంతమంది వినారు? మొత్తం ప్రపంచం వింది ఒక విధంగా. అంచేత ఇక్కడ కూడా అదే జరుగుతుంది, మొత్తం సృష్టి వింటుంది. కానీ ఒక సీక్వెన్స్, ఇప్పుడు అక్కడ ఎక్కడో టీవీ స్టేషన్లో వాడు రిలే చేస్తాడు. ఎవరు వింటారు? ఎవరు ట్యూన్ అవుతే వాళ్ళు వింటారు. మొత్తం ప్రపంచం ట్యూన్ అవుతే మొత్తం ప్రపంచం వింటుంది. అంచేత దానికి తగిన ఏర్పాట్లు చేయడంలో కూర్చునేవాడు ఒకవైపు తిరిగి కూర్చోవాలి. ముఖ్యంగా వినేటటువంటి వాళ్ళు వేరే గ్రూప్ ఉంటారు ఒకళ్ళు, రెగ్యులర్ గా ఇది జరుగుతోందంత రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము మానము అనేటటువంటి వాళ్ళు గ్రూప్ ఒకవైపు తిరిగి వినాలి అని చెప్తాడు శాస్త్రంలో. అది ఎటువైపు తిరిగి పెట్టాలి, ఏం చేయాలి అనేది గాబరా పడిపోయి రేపే చేసేయకండి, మిల్లిమిల్లిగా మిల్లిమిల్లిగా మార్చుకుందాం, అది ఒక పెర్మనెంట్ సెటప్ గా చేసేద్దాం. అర్థమైంది కదా? అంతే, పెర్మనెంట్ సెటప్ చేయాలి అంటే ఆలోచించి చేయాలి తప్ప గబగబ చేసేస్తే కష్టం. కానీ ఆలోచించమన్నారు కనుక మీరు ఆలోచిస్తూనే ఉన్నారనుకోండి, మరి అదో ప్రమాదం వస్తుంది. అంచేత ఈ రెండు ప్రమాదాలు కాకుండా చూసుకోండి, సిట్టింగ్ అరేంజ్మెంట్స్ లో మార్పులు రావాలి. కథ చెప్పేవాడు ఒకవైపు కూర్చుంటాడు ఒక దిశలో, రెగ్యులర్ గా విని దాని ప్రకారము జీవితాన్ని మార్చుకోవాలి అనేటటువంటి, మార్చుకోగలవా లేదా అని మీరు చూసుకుంటే కష్టం, అది అనుకోవద్దు. మార్చుకుంటాము అనుకుని కూర్చునేవాళ్ళు ఒక దిశ వైపు తిరిగి కూర్చోవాలి. రెండే రెండు దిశలున్నాయి, ఉత్తర దిశ ఒకటి, తూర్పు దిశ ఒకటి. ఎవరు ఎటైనా ఒకడు తూర్పు దిశలో కూర్చుంటే మిగతా వాళ్ళంటే ఎవరు? ఈస్ట్, అది అందరూ కాదు. దేవతలకు మళ్ళా వేరే బాక్స్ కట్టేస్తాం మనం, ఇక్కడ 9 బాక్సులు ఎన్నో హాయిగా చేయొచ్చు మనం. బాక్సులు గుడ్డలేం కట్టకలే, ప్లేకార్డ్స్ పెట్టేస్తే చాలు, కానీ నీట్ గా పెట్టాలి, అందంగా పెట్టాలి. మనోవృత్తి జయచేవ నేమాచరణం తదా దీక్షా కర్తు మశక్యత్వ సప్తాహ శ్రవణం మతం. కలికాలంలో మనుష్యులు సంవత్సరాలు సాధన చేయలేరు కనుక ఏమని మేము నిర్ణయించాము అంటే, మేము అంటే ఎవరు? సనకాసనందాదులు. ఎలా నిర్ణయించారంటే, ఒక వారం పాటు మీరు ఖచ్చితంగా దీక్షగా ఉండండి, అప్పుడు ఆధ్యాత్మిక సాధన చేయడానికి ఏ ఏ నియమాలు పెట్టారో ఆ నియమాలన్నీ పాటించేటటువంటి వాళ్ళు ఒక పక్కగా కూర్చుంటారు. ఉత్తరం వైపు ఫేస్ చేస్తూ గానీ, తూర్పు వైపు ఫేస్ చేస్తూ గానీ. కానీ గాని అనేది ఇద్దరికి, చెప్పేవాడు తూర్పు ఫేస్ చేస్తే వినేవాళ్ళు ఉత్తరం ఫేస్ చేయాలి, చెప్పేవాడు ఉత్తరం ఫేస్ చేస్తే వినేవాళ్ళు తూర్పు ఫేస్ చేయాలి. వినేవాళ్ళు అంటే ఏంటి? ఒక వారం రోజుల పాటు ఖచ్చితంగా నియమ ప్రకారం మేము జీవిస్తాము, ఒక వారం వాళ్ళు. ఆ వారంలో భాగవతం అవుతుందా అవదా? అవదు, ఖచ్చితంగా నేను చెప్తున్నాను, భాగవతం మాత్రమే అవదు. కానీ ఆ ఒక వారము ఆ మానసిక స్థితి, ఒక అర్ధపాదం చదివితే చాలన్నాడు కదా. అర్ధపాదం ఏంటి? మనం చాలా శ్లోకాలు చదివిస్తున్నాం. అంచేత పుస్తకం పూర్తయిందా లేదా అని ఆలోచించకండి, దాంట్లో చెప్పినటువంటి విషయాలకు అనుగుణ్యంగా మన జీవితాలు మారుతున్నాయా లేదా అన్నది ఆలోచించుకుందాం మనం. శ్రద్ధ తశ్రవణం నిత్యం మాఘే తావద్ధి యత్ఫలం తత్ఫలం సుఖదేవేన సప్తాహ శ్రవణ ఫలం. శ్రద్దాపూర్వకంగా ఎప్పుడు విన్నా మాఘమాసంలో భాగవత సప్తాహం చేసినటువంటి ఫలం ప్రతి మాసంలోనూ వస్తుంది. మనసశ్చ జయాద్రోగాత్ పుంసాం చైవాయుషక్షయాత్ కలేర్దోషేర్ బహుత్వాశ్చ సప్తాహ శ్రవణం మతం. యత్ఫలం నాస్తి తపసా నయోగేన సమాధిన అనాయాసేన తత్సర్వం సప్తాహ శ్రవణ లభేత్. అనాయాసముగా అంటే చాలా సులభంగా అడగకుండా, తపస్సు వల్ల, యోగము వల్ల సమాధి వల్ల వచ్చేటటువంటి ఫలాలన్నీ కూడా ఈ సప్తాహ శ్రవణం వల్ల వస్తాయి. యజ్ఞాద్గర్జతి సప్తాహ, సప్తాహో గర్జతి వ్రతాత్ తపసో గర్జతి ప్రోచా తీర్థా నిత్యం హి గర్జతి యోగాత్ గర్జతి సప్తాహో ధ్యానాత్ ధ్యానాచ్చ గర్జతి కింబ్రూమో గర్జ నష్టస్య రేరే గర్జతి గర్జతి. గర్జిస్తోందిట ఏది? సప్తాహ శ్రవణం. ఇది యజ్ఞం నువ్వు చేసినా పర్వాలేదు, చేయకపోయినా పర్వాలేదు, వ్రతాలు చేసినా పర్వాలేదు, తపస్సులు చేసినా పర్వాలేదు, తీర్థాలు చేయకపోయినా పర్వాలేదు, యోగము చేయినా పర్వాలేదు, ధ్యాన యజ్ఞాలు చేయినా పర్వాలేదు, చివరికి ఎందుకయ్యా బాబు నువ్వు ఏమీ చేయొద్దు అంటున్నావు, ఏమి చేయమని ఉద్దేశం? వారం రోజుల పాటు ఖచ్చితంగా ఇది వింటాము అనేటటువంటి నియమం తీసుకుని వస్తున్నటువంటి వాళ్ళకి వేరే ఒక లైన్ పెట్టండి. వారం రోజులు వచ్చాక వీళ్ళుంటే వస్తారు, వీళ్ళు లేకపోతే రారు. ఇప్పుడెప్పుడు ఏ వారం ఎవరు వస్తారో అది పెర్మనెంట్. అది దాని పేరే సప్తాహ బాక్స్ అని పెట్టేద్దాం, అంతేగా సప్తాహ శ్రవణ బాక్స్ అనమాట. అక్కడ దీక్షగా ఒక వారం పాటు చాలా, మీరు ఎన్ని తీవ్రమైనటువంటి దీక్షలు తీసుకోగలిగితే ఆ వారం రోజులు తీసుకోగలిగితే అంటే నా ఉద్దేశం ఏంటి, నేనేం చెప్పాను, మీరు ఈ దీక్షలు మీరే తీసుకోండి, మీరు చేయగలిగేది నాకు తెలియదు మీరేం చేయగలరు. కానీ అన్నిటికంటే చాలా గొప్ప దీక్ష ఏంటి అంటే ఆ 7 రోజుల పాటు మౌనంగా ఉంటాను. అసలు మాట్లాడను నేను, మీకు తెలీదు ఇంట్లో వాళ్ళు ఎంత ఆనందిస్తారో మీరు 7 రోజులు మాట్లాడకుండా ఉంటే పైకి ఏం చెప్పినా. మీరు చేసి చూడండి, అబద్దం చెప్పటం లేని మొదటి ఎత్తునే ఆ సౌండ్ అలవాటైపోయి ఏంటి వీళ్ళు గొలగటం లేదు అని అనుకుంటారు తప్ప తర్వాత శాంతి అర్థమైపోయాక. ఇచ్చత మౌనం ఒకటి, ఏకాంతం ఒకటి, ఏకాంతంలో ఎక్కువసేపు ఉండగలగటం. ఈ సప్తాహ శ్రవణ విధి చేయదలుచుకున్నటువంటి వాళ్ళు ఇదే స్పెషల్ గా వీలుంటే, ఇప్పుడు చెప్పాం కదా ఈ కాలంలో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళకి ఎలా వీలుంటుంది, వీలున్నంత వరకు కూడా మౌనంగా ఉండటము, ఏకాంతంలో ఉండటము. ఎంత అద్భుతమైనటువంటి శక్తులు మీలో డెవలప్ అవుతాయో మీకే తెలుస్తాయి. భాగవతం యొక్క శక్తి మామూలు వాళ్ళు చెప్పటం లేదు, వాళ్ళు అద్భుతమైనటువంటి సాధకులు, సాధన విధానాన్ని తెలిసినటువంటి పరమ గురువులు చెప్తున్నారు. కానీ ఆ నియమాన్ని మీరు పెట్టుకోండి. కానీ ఒక వారం అందులో మీరు కన్సెషన్ అడిగితే కుదరదు. కానీ ఎక్కడ కన్సెషన్ ఇస్తున్నావు నువ్వు చేయగలిగినంత, కానీ చేయగలిగినంత అంటే నేను చేయలేను అనొద్దు. రూల్స్ పెట్టేసుకోండి, చేయలేకపోతే చదువుతాం అనుకుని పరీక్ష చదువుకుందాం అనుకుని ఫస్ట్ క్లాస్ తెచ్చుకుందాం అనుకుని ఫెయిల్ అయ్యేటటువంటి స్టూడెంట్స్ ఎంతమంది లేరు? మరి వాళ్ళు చదువు మానేస్తున్నారా ఏంటి? అర్థమైందా ఉదాహరణ?